शुक्लाम्बरधरं विष्णुं शिशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। वन्दे गुरुपदद्वन्द्वमवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रैपुरं महः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः। श्रियः कान्ताय कल्याणनिधये निधये अर्थिनां श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्। जय श्रीराम। गट्टिगा अनंडो सर। బ్రహ్మాది దేవతలందరితో కలిసి శ్రీనివాసుడు ఆకాశరాజు గారి సన్నిధానానికి పద్మావతి పరిణయానికి వచ్చి దారిలో అనేక రకములైన విందు భోజనాలు చేశాడు అని చెప్పుకున్నాం. శివుడు, ఇంద్రుడు, వరుణుడు, కుబేరుడు వీరంతా ఆయన్ని సేవిస్తూ ఉండగా వశిష్ఠుడి వంటి మహర్షులంతా ఆయన వెంట వచ్చారు. ఒక పక్కన సనక సనందనాదులు, మహానుభావులు, అవధూతలు, ఏ లౌకికమైన వాంఛలు లేని వారు కూడా ఆయన అనుసరించారు. భక్తులు, అవధూతలు, జ్ఞానులు, వైరాగ్య సంపన్నులు, ఇలా ఒకరేమిటి, ఏ ఏ మార్గాలలో ఉండి పరమాత్మని సేవిస్తున్నారో వారందరూ ఆయన అనుసరించారు. దానితో పాటు విశ్వక్సేనుడు కూడా బెత్తం పుచ్చుకుని ఆయన వెంట వచ్చాడు. ఇంతమంది గణాలను వెంట పెట్టుకుని ఆకాశరాజపురంలో ఆకాశంలో మహాత్ముడు విశ్వకర్మ నిర్మించినటువంటి విడిది గృహంలో ప్రవేశించాడు. అసలు ఆ విడిది గృహాన్ని చూస్తేనే సగం కడుపు నిండిపోతుందిట. కొన్ని కొన్ని చోట్ల భోజనం కూడా చేయక్కర్లా, విడిది వసతి చూస్తేనే చాలు మనకు ఆనందం కలుగుతుంది. ఆ గృహాలన్నీ ఏ మూల నుంచి చూసినా సువాసనలతో నిండి ఉన్నాయి. ఈ సువాసనలు కూడా స్వతసిద్ధమైన సువాసనలు. ఈ మధ్యకాలంలో పెర్ఫ్యూమ్స్ అని కొడుతున్నారు, అవి కొడితే ముక్కులు పాడైపోయి అనారోగ్యాలు వచ్చి నిద్ర పట్టడం లేదు తెల్లవారులు. అన్ని కెమికల్స్, గంధంలా అనిపిస్తుంది, అది గంధం కాదు, ఉన్న జీవన బంధమే విడగొట్టేటటువంటి గంధాలు అవి. కొన్ని చోట్ల అందుకే అగరత్తులు అడిగిస్తే అడిగిపోతున్నాయి, ఎందుకంటే అగరత్తులు అసలు గొంతుకుపోతుంది, ఆయాసాలు వస్తున్నాయి. కానీ పూర్వకాలంలో గదిలో అగరు ధూపం వేస్తే ఆ ధూపానికి దోమలు చచ్చేవి, తెల్లవారులు వాళ్ళకి ఊపిరి ఆడేవి. కారణం ఆనాటి అగరత్తులు చెట్ల నుంచి తీసుకొచ్చారు. అగరత్తులు చెట్లు ఉంటాయండో మీరు శ్రీలంకలో చూడండి, అలాగే గంగోత్రి యమునోత్రి పెడుతున్న దారిలో కొన్ని చోట్ల కనపడతాయి. మలేషియాలో బోలుడు చెట్లు ఉన్నాయి, అగరత్తుల చెట్లు. ఈ చెట్ల యొక్క బెరడు ఇలా పిసికి దాన్ని ధూపంలో ధూపంగా వేస్తారు, అంటే నిప్పుల్లో వేస్తారు. నిప్పుల్లో అలా చొర 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 కాలి పొగ వస్తుంది. ఆ పొగ వల్ల ఆరోగ్యం బాగుపడుతుంది, ఊపిరితిత్తులు బాగుపడతాయి. అందుకే మీకు నన్నయ్య గారు అగరుద్రుమములందు కదళీవనములందు అని రాశాడే లయగ్రాహి పద్యంలో. అగరత్తుల చెట్లు ఉన్నాయి. అలాగే మణిద్వీపంలో మీకు వర్ణించంగా దేవీ భాగవతం చిట్ట చివరి స్కంధం 12వ స్కంధంలో అమ్మవారి మణిద్వీపంలో అగరత్తుల చెట్లు దారి పొడుగుతా కనపడుతున్నాయని రాశాడు. ఆ చెట్లకున్న బెరడు ఉంటుందన్నమాట, ఆ బెరడు ఇలా విడదీస్తే ఊడొచ్చేస్తుంది. దాన్ని కొంచెం పొడుం కింద చేసి, మనం సాంబ్రాణి పొడుం చేసినట్టుగా చేసి దాన్ని నిప్పుల మీద వేస్తే మంచి పొగ వస్తుంది, ధూమం. ఆ ధూమము ఆరోగ్యం ఇస్తుంది, మహాపరిమళంతో నిండి ఉంటుంది. వాటిని స్వతసిద్ధమైన పరిమళాలు అన్నారు. అటువంటి గంధములు పోయి అన్ని కెమికల్స్ వచ్చాయి ఇప్పుడు అన్నమాట. పసుపు కూడా కెమికల్సేనండి. ఆ పసుపు కాళ్ళకి రాసుకుంటే ఉన్న కాళ్ళు పోతాయి. పూర్వం పసుపు కొమ్ములు ఆడి అందులోంచి వచ్చిన పసుపుని ముఖానికి పూసుకుని కాళ్ళకి పూసుకుంటే ముఖం మీద మొటిమలు ఉండేవా, కాళ్ళకి పగుళ్ళు ఉండేవా, ఆడవాళ్ళకి ఆరోగ్యం ఉండేవి? ఏం కలియుగమో కానీ అన్నం కలుషితం, తినేటటువంటి ఆహార పదార్థాలన్నీ కలుషితాలే, తాగే నీరు కాలుష్యం, పడుకునే మంచాలు, కంచాలు, కొంచాలు, ఇళ్లల్లో ఉండేటటువంటి సిమెంట్లు అన్నీ కలుషితాలే. దానివల్ల కొత్త కొత్త రకాల దోమలు రోగాలు వచ్చి పడిపోతున్నాయి. ఏం తింటే ఏం ప్రమాదం వస్తుందో తెలియదు. పేరుకి నెయ్యి, ఆ నెయ్యి కనుక ఒకవేళ కడుపులోకి పోయిందంటే వీడి ప్రాణాలే పైకి ఎగిరిపోతున్నాయి. అవి ఘోరమైన దారుణమైన కాలుష్యం. ఈ పందుల్లో వాటిలో ఉన్న కొవ్వును తీసుకొచ్చి అందులో ఒక రకమైన నెయ్యి వాసన వచ్చే ఫ్లేవర్ కలిపి అమ్మేశారట ఆ మధ్యన, పట్టుకున్నారు ఆ ఫ్యాక్టరీని. అందువల్ల నెయ్యి అంటే భయం వేస్తుంది. చివరికి పాలు పితికి తీసుకొచ్చి కాచి తోడు పెట్టి పెరుగు చేసి చిలికి ఆ నెయ్యి తీస్తే తప్ప ఇంకో నెయ్యి వాడడానికి ఈ మధ్యకాలంలో భయపడుతున్నాం. కానీ చక్కని అగరొత్తుల పరిమళాలు ఆ రోజుల్లో ఉండేవి. ఆకాశరాజు గారు శ్రీనివాసునికి, శ్రీనివాసునితో వచ్చిన వారందరికీ ఇచ్చినటువంటి విడుదలన్నీ ప్రకృతి సిద్ధమైన పరిమళాలతో నిండి ఉన్నాయి. ఎక్కడ చూసినా పడుకోవడానికి మంచాలు, ఆహార పదార్థాలు, సువాసనతో కూడిన ద్రవ్యాలు, ముత్యాలతో తీర్చదిద్దబడినటువంటి ముగ్గులు, సేవ చేసే దాస దాసీజనాలు, వీటితో తలతలలాడిపోయింది విడిది గృహం అంతా కూడా. తదనంతరం అక్కడ ఒక చింత చెట్టు కొమ్మని పట్టుకొచ్చారు. శ్రీనివాసునికి చింత చెట్టు అంటే చాలా ఇష్టమని మనం ప్రారంభంలో చెప్పుకున్నాం కదా. పెళ్లికి ముందు కుటుంబానికి సంబంధించిన ఒక వృక్షాన్ని పూజించేవారు. ప్రతి కుటుంబానికి, వంశానికి ఒక చెట్టు ఆరాధ్య దేవత. కొంతమంది బిల్వ వృక్షాన్ని ఆరాధిస్తారు, మరికొంతమంది తులసి చెట్టుని పూజిస్తారు, కొంతమందికి అరటి చెట్టు ఆనవాయితీ కాబట్టి అరటి చెట్టును పూజించడం ఆనవాయితీ. దొడ్లో వేయడం తీయడం కదా ఆనవాయితీ అంటే, ఇప్పుడు పూజించడం ఒక ఆనవాయితీ. ఇంచుమించుగా చాలామంది ఈ పనులు చేస్తారు. మా తాతగారు వాళ్ళంతా తులసిని బిల్వాన్ని పూజించేవారట పెళ్ళిళ్ళల్లో శుభకార్యాల్లో ముందుగా. ఇప్పుడు కలియుగంలో వారు మర్చిపోయారండి, వంశ పారంపర్యంగా ఈ ఇంటికి ఈ చెట్టు ఆనవాయితీ అనే విషయం మర్చిపోయారు. ఏ చెట్టుని పూజించట్లా, ఉన్న చెట్లే పీకి ఇళ్ళు కట్టేస్తుంటాయి, చెట్లు ఎక్కడ చేయి. కానీ పూర్వం తప్పనిసరిగా పూజించేవారు. అందుకని ఈ పౌరోహిత్యం వహిస్తున్న బృహస్పతి, వశిష్ఠుడు, శుకుడు మొదలైనటువంటి వాళ్ళు వచ్చి, శ్రీనివాస మీ వంశాచారంలో మీరు ఏ చెట్టుని పూజిస్తారో చెబితే ఆ చెట్టు కొమ్మ పట్టుకొచ్చి నీ చేత పూజ చేయిస్తామని, కానీ మాకు తింత్రిణీ వృక్షం ఆరాధ్య దేవత. ఎందుకంటే నేను చింత చెట్టు పక్కన ఉన్నటువంటి పుట్టలో తపస్సు చేసుకున్నాను, ఆ చింత చెట్టు నేడే నా చింతలు తీర్చి నాకు వసతి కల్పించింది అనగానే చింత కొమ్మ పట్టుకొచ్చి ఒక కుండీలో వేసి వశిష్ఠుడు, గర్గుడు, బృహస్పతి, శుకుడు నలుగురు పూజ చేయించారు. దీన్ని బట్టి మనకి ఏమని తెలుస్తుంది అనమాట, పెళ్లికి ముందు చెట్లను పూజిస్తే ఆ వివాహం సక్రమంగా సాగుతుంది, ఏ విధమైన తగాదాలు రావు, యావజ్జీవితంలో ఐకమత్యంతో కలిసి ఉంటారు. ఈ దంపతులు కూడా ఎక్కువ కాలం జీవిస్తారు, దీర్ఘకాలం జీవిస్తారు. ఇది అయ్యాక ఒకడు మాలిక స్వయంగా ఒక దండ తానే కూర్చింది. ఇది కాబోయే కోడలికన్నది, పద్మావతి మెడలో ఆ దండ వేశారు. ఇటు వరుణ్ణి చేయవలసిన పనులని చేశారు, ఉత్తర యజ్ఞోపేతాలు ఆకాశరాజు గారు వేశారు. ఎప్పుడు తండ్రి ఏమో ఒక పోగు వేస్తాడు యజ్ఞోపేతం. ఉపనయనం తల్లిదండ్రులు చెయ్యాలి. తల్లిదండ్రులు లేరనుకోండి పెద్ద అన్నగారు లేక రెండో అన్నగారు, ఎవరు అన్నగారులు అంటే వాళ్ళు చెయ్యాలి, అన్న వదినలు చెయ్యాలి. వాళ్ళు కూడా లేకపోతే బాబయ్య వరసలు అయ్యేవాళ్ళు చెయ్యాలి. బాబయ్యలు లేరు, అన్నదమ్ములు లేరు, తల్లిదండ్రులు లేకపోతే మేనమామ వరస వాళ్ళు చెయ్యొచ్చు. ఇక ఎవ్వరూ లేకపోతే ఎవరో ఒక పురోహితులు వారి ద్వారా ఉపనయనం జరిపించుకోవాలి. ఈ ఉపనయన సమయంలో వరుడి మెడలో ఒకే పోగు ఉన్నటువంటి ఒక పోగే వేస్తారు ఆ యజ్ఞోపేతాన్ని. అదే పెళ్లిలో వారి వారి సంప్రదాయాలను బట్టి మూడు పోగులు లేక నాలుగు పోగులు, కొన్ని గోత్రాల వాళ్ళకి నాలుగు పోగులు వేయాలని ఒక కఠోర నియమం ఉన్నది, కొన్ని గోత్రాల వాళ్ళు మూడు పోగులే వేయించుకుంటారు. ఈ మూడు లేక నాలుగు పోగులు ఉన్నటువంటి యజ్ఞోపేతం మామగారు వేస్తారు పెళ్లికి ముందు. ఉత్తర జంధ్యాలు అంటారు దాని అనమాట. స్నాతకం అయిపోయాక ఈ పెళ్లికి ముందు పీటల మీద కూర్చోబెట్టి అత్తామామలు యజ్ఞోపేతం వేస్తారు. ఇక అక్కడి నుంచి వీడి సంసారంలో ప్రవేశిస్తారనమాట. అందుకే మామగారు తండ్రి కంటే గొప్పవాడు. తండ్రి గారు ఒక పోగు వేస్తే ఈయన ఎక్కడ మూడు పోగులు లేక నాలుగు పోగులు వేశాడు. సంసారానికి కావలసినటువంటి అన్ని ఏర్పాట్లు చేశాడు కనుక పితృదేవతలని ఎంత పూజిస్తున్నామో ఇటు శ్వశురపక్షం వాళ్ళని కూడా అంత పూజించాలి. శ్వశురపక్షం అంటే అత్తగారి తరపు వాళ్ళనమాట. అత్తామామల్ని అంత భక్తితో పూజించేవారు పూర్వం. అసలు కట్నాలు అడగడం, కట్నాలకు బదులుగా పట్నాలు ఇమ్మని అడగడం, ఇవన్నీ ఒక నీచ లక్షణాలు. మామగారు తనంత తాను ప్రీతితో శక్తిని అనుసరించి ఇవ్వాలి ఏదైనా. అంతేగా నువ్వే ముందిస్తావా, కోటి రూపాయలు ఇస్తావా, 5 కోట్లు ఇస్తావా, పంపిస్తావా, గోడిస్తావా, కారు ఇస్తావా అంటే వాడు బేరం అంటే అది ఉసూరు ఉంటుంది వీడికి. అందువల్ల ఎప్పుడు డిమాండ్ చేయకూడదు. మీరు జ్ఞానులు కనుక మీకు చెప్పక్కర్లేదు, మీరంతా చాలా మంచివాడు. బహుశా ఇందులో మగవాడు ఎవరు కట్నం అడిగి ఉండరు. ఒకవేళ అడిగి ఉంటే ప్రాయశ్చిత్తంగా తర్వాత ఏదో ఒక కర్మ చేసుకోవాల్సింది. తనయంత తాను మామగారు ఆనందపడి ఇవ్వాలి. మామగారు పిసిరు కొట్టాడైతే అత్తగారిని, అత్తయ్య మామయ్య దగ్గర డబ్బులు ఉన్నాయి, నీకు వీలుంటే ఇమ్మని ప్రేమగా అడగచ్చట. ఆవిడ ఈయన కూడా పిసిరు కొట్టయితే నీ కర్మ అంతే, నేను ఎవరేం చేయలేదు, కానీ డిమాండ్ మాత్రం చేయడం లేదు. భగవంతుడి గట్టిగా పట్టుకుంటే ఈ మామగారు అత్తగారు ఇచ్చేది ఏమిటి, మనకు మనమే సంపాదించుకుంటాం, ఒకళ్ళ దగ్గర యాచించడం ఏమిటి. ఆడపిల్లని ఇవ్వడమే ఒక వరం అట. అసలు ఇంకా రహస్యం చెప్పమంటారా, ఆడపిల్లకి ఎదురిచ్చి తీసుకునేవారు పూర్వం. మీరు చూడండి శ్రీకృష్ణుడి చరిత్రలో దశమస్కంధంలో కన్యం చేయకున ఇన్ని లోకముల నీకన్నన్గనుండైన రాజన్యుండెవ్వడు అంటాడు మామగారు నక్కనజిత్ అన్న ఆయన. కోసల దేశపు రాజుగారి పేరు నక్కనజిత్. అయోధ్యా నగరాన్ని ఆయన పరిపాలించేవాడు. ఆయన కూతురి పేరు నాగ్నజితి. ఈ నాగ్నజితి దగ్గరికి కృష్ణుడు వెళ్ళాడు, నీ కుమార్తె నాకు ఈ అన్నాడు. అని ఏమన్నాడు తెలుసా, కన్యాశుల్కదుల మేము కాము నరేంద్ర, నేను కన్యాశుల్కం ఇవ్వడం మాకు అలవాటు లేదు, నీ కన్యనిస్తే ప్రేమగా చూసుకుంటాం అన్నాడు. అంటే పూర్వం అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చెయ్యడానికి డబ్బులు వీళ్ళు ఇచ్చేవారండి, మామగా మామ, అత్త అత్త, అత్త మామలారా అని ఇద్దరిని సంబోధించి మీ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేస్తే దానికి బదులుగా ఒప్పల్లో 1000 గజాలు ఇస్తాం, నాగోల్లో 5-600 గజాలు ఇస్తాం, లేదా 2 కోట్లు ఇస్తాం అని ఎదురిచ్చి పెళ్లి చేసుకునేవారు. దానికి కన్యాశుల్కం అని పేరు అన్నమాట. కృష్ణుడు మాత్రం నేను కన్యాశుల్కం ఇవ్వను, కట్నము పుచ్చుకోను, అమ్మాయిని మాత్రం నాకు ఇచ్చి పెళ్లి చెయ్యి అంటే ఆయన చాలా తెలివైన వాడు. నీకంటే గొప్పవాడేవాడు, ఇక్కడ 8 ఎడ్లు ఉన్నాయి, ఆ ఎడ్లు ఎవరి మాట వినడలేవు, రాక్షస స్వరూపాలతో పుట్టాయి, వాటిని అదుపులో పెడితే ఆ పరాక్రమమే కన్యాశుల్కం, వాటిని చెయ్యించు, మా అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు కృష్ణుడు. కాబట్టి చెంగును ఎడ్ల మీదకు దూకాడు. అంత పూర్వం 1000 మంది చచ్చిపోయారట ఆ ఎడ్ల కాళ్ళ కింద పడి కొమ్ములు దెబ్బలు తిని. కానీ కృష్ణుడు వాటి ముక్కుకి తాడేసి చిన్నపిల్లవాడు బొమ్మలు ఈడ్చినట్టుగా ఈడ్చేసి, ఇదిగో ఇది నా పరాక్రమం, ఈ పరాక్రమే కన్యాశుల్కం, ఇప్పుడు పిల్లలు నాకు ఇచ్చి పెళ్లి చేయాలనే. కాబట్టి మీరు కూడా ఒకవేళ కన్యాశుల్కం ఇవ్వలేకపోతే మీ పరాక్రమం ప్రదర్శించండి. అప్పుడంటే ఎడ్లు ఈడ్చారు, ఇప్పుడు ఎడ్లు ఈడ్చక్కర్లా. నాగోల్ నుంచి ఎల్బి నగర్ వరకు ట్రాఫిక్ జామ్లో ఇరుక్కోకుండా కారు బాగా డ్రైవ్ చేస్తామని చెప్పి అదే కన్యాశుల్కంగా ఇచ్చింది సొంత కారు పక్కవాడి కారు గారు. అదో గొప్ప విషయం. కాబట్టి ఏది ఏమైనప్పటికీ పూర్వం ఆడపిల్లలకు ఎదురిచ్చేవారు అన్నమాట. ఎంత మార్పు వచ్చింది ఇప్పుడు. అందుకనే శ్రీనివాసుడు నాకు కట్నం వద్దు, ఈ తింత్రిడి వృక్షాన్ని పూజ చేసిన తర్వాత నా పరాక్రమమే శుల్కము, మీరు ఏది ఇస్తే అవే పుచ్చుకుంటాం, ఏమి ఇవ్వకపోయినా పర్వాలేదు, పిల్లనిస్తే చాలు అన్నాడు. కానీ ఆకాశరాజు ఏం చేశాడు, మా అమ్మాయిని వివాహానికి నీకు ఇచ్చేటప్పుడు తలయుద్ధోపేతాలు వేశాక ఒట్టినే పంపిస్తానా అని 8 బారువుల బంగారపు కడవలు ఇచ్చాట. అంటే ఒక్కొక్క కడవ నిండా 8 బారువులు బంగారం నింపినటువంటి కడవలు 8, నవరత్నములు నింపినటువంటి కొండలు 14, ఇవి కాక 10,000 ఏనుగులు, 16,000 గుర్రాలు, ఇవి కాక రథాలు 10,000, దాసదాసీ జనం ఇచ్చాట. ఏ మామగారికైనా అల్లుడి మీద ఒళ్ళు మండిందంటే ఒక ఏనుగు ఇస్తే ఇక వీడు బతుకు పీనుగే. కాబట్టి ఏనుగులు ఇప్పుడు ఎవరు ఇవ్వలేరు. ఏనుగు బదులుగా ఏ ఇన్నోవా ఇచ్చిన కష్టమైనది, అవతలవాడు దాన్ని మెయింటైన్ చేయొద్దా. ఇప్పుడు మామగారికి ఆనందం కలిగి అల్లుడికి ఇన్నోవా ఇచ్చాడు అనుకోండి, రోజు దాన్ని నడపాలంటే 1 లీటర్కి 12 కిలోమీటర్ల కంటే ఎక్కువ అది ఇన్నోవా గారంటే. కాబట్టి దానికి ట్యాంక్ ఫుల్ చేస్తే వీడు బతికైపోయినట్టే, 5,000 జీతం వెళ్ళిపోయినట్టే. కాబట్టి పుచ్చుకోవడం కాదు, పుచ్చుకున్న దాన్ని మెయింటైన్ చేసే లెవెల్ కూడా ఉండాలి మరి. ఆయన మహానుభావుడు శ్రీనివాసుడు, అందుకని ఆయనకి 10,000 ఏనుగులు ఇచ్చేట, 10,000 గుర్రాలు ఇచ్చేట, రథాలు ఇచ్చేట, 16,000 గుర్రాలు ఇచ్చేట, ఇంకా రథాలు 10,000 ఇచ్చేట, దాసదాసీ జనాన్ని పంపేట. ఇప్పుడు మా మామగారు బతికలేరు, ఆయనకి ఆనందం కలిగి 10 మంది దాసదాసీ జనాలు మా ఇంట్లో పెట్టాడు అనుకోండి, వాడిని మెయింటైన్ చేయొద్దు, జీతం పోతే నెలలా. కాబట్టి ఇవన్నీ ఇచ్చేవాడు కనుక శ్రీనివాసుడికి అవన్నీ ఇచ్చారు. అవన్నీ చూపిస్తూ ఉండగా ఆ రోజుల్లో తంతు చాలా తమాషగా ఉండేది, అందమైన తంతు అనమాట. కన్యామణి కాలుని వరుడు తొక్కేవాడు 7 సార్లు, అలాగే వధువు కూడా తొక్కేది. మాయాబజార్లో తొక్కిస్తారు చూసారా, ఎస్సి రంగారావు గారు శశిరేఖ వేషం వేసుకుని ఒక్క తొక్కు తొక్కేసరికి హడిలిపోయాడు రేలంగి. కానీ సుకుమారముగా తొక్కింది పద్మావతి 7 సార్లు, ఆయన అంత సుకుమారంగా తొక్కాడు, దొరికింది కదా సందని కథాపేస తొక్కేయకుండా. ఆ తదనంతరం ఇద్దరి చేతులు ఒకళ్ళ చేతుల్లో ఒకళ్ళ చేతులు పెట్టించి అందులో నీళ్లు పోసేవారు. అమ్మాయి చేతిలో నీళ్లు పోసి ఈ నీళ్లు ధారగా అబ్బాయి చేతిలో పడేలా చేస్తే దాన్ని కన్యాధార పోయడం అనేవారు. ఆ రోజు ఆకాశరాజు గారు వారిద్దరికి అలా ధార పోశాడు. సకల కళ్యాణ గుణశీల సాధు చరిత మా చిరంజీవి మనుచు నీకు అష్ట దిక్పాల కుల సాక్షి ఆత్మ సాక్షి ధారపోయుచు నుంటి నీ దాన కాగా. ఎంత అందమైన మాట మాట్లాడాడండి, నా కుమార్తె సకల సద్గుణాల రాశి, సాధు చరిత, పవిత్రమైన చరిత్ర కలిగింది, మంచి క్యారెక్టర్ కలిగింది అన్నమాట. ఈమెను అష్టదిక్పాలకుల సాక్షిగా నీకు ధారపోస్తున్నారు. అష్టదిక్పాలకులు నిజంగా ఎదురుకుండా ఉన్నారు. ఇంద్రుడు ఉన్నాడు, అగ్ని ఉన్నాడు, యముడు ఉన్నాడు, నిరుతి ఉన్నాడు, వరుణుడు ఉన్నాడు, వాయు ఉన్నాడు, కుబేరుడు ఉన్నాడు, ఈశారుడు ఉన్నాడు, వీళ్ళందరి సాక్షిగా నీకు ధారపోస్తున్నా. కేవలం అష్టదిక్పాలకుల సాక్షి కాదు, ఆత్మ సాక్షిగా ధారపోస్తున్నా. ఈమెను నీ భార్యగా ఏలుకో అన్నట్ట. ఈ జీలకర్ర బెల్లం పెట్టడానికి ముందు ఇలా ముందు ధార పోసేవారు. ఆ రోజుల్లో ఒక సంప్రదాయం, కాళ్ళు కడిగి ఆ తర్వాత ధార పోయటం కాకుండా ఆ కాలంలో ముందుగా చేతిలో నీళ్లు పోసేవారు. పోశాక అప్పుడు అమ్మాయి గౌరీ పూజ చెయ్యాలి, పార్వతీ పరమేశ్వరుల్ని పూజించాలి. ఆది దేవతలని ఆది దంపతులని పూజించకుండా పూర్వకాలంలో ఎవరూ పెళ్లిళ్ళు చేసుకోలేదు. రుక్మిణీదేవి కూడా శివుణ్ణి పార్వతిని పూజించి అమ్మవారిని భక్తితో కొలిచినట్టుగా మనం రుక్మిణీ కళ్యాణంలో విన్నాం. నమ్మితి నామనంబున సనాతనులై నవ్వు మా మహేశులన్ మిమ్ము పురాణ దంపతుల మేలు భజింతు కదమ్మా మేటి పెద్దమ్మ దయాంబురాసివి కదమ్మ హరింపతి చేయుమమ్మ నిన్నమ్మిన వారికి అన్నటికి నాశము లేదు కదమ్మా ఈశ్వరి. ఆది దంపతులు సనాతన దంపతులైన పార్వతీ పరమేశ్వరుల్ని మిమ్మల్నిద్దరిని నా మనస్సులో నమ్ముకున్నానన్నదా, వాళ్ళు మొట్టమొదటి దంపతులు. ఇంకంతకంటే ప్రాచీన దంపతులు లేరు చరిత్రలో, మొదటి దంపతులు పాతవాళ్ళు. కానీ ఎప్పటికీ కొత్త దంపతుల్లో ఉంటారు, అది వాళ్ళ గొప్పతనం. కొంతమందికి పెళ్ళయ్యాక 7 ఏళ్ల తర్వాత చూస్తే రిటైర్ అయిపోయినట్టు కనపడతారు. ఏమిటి లాస్ట్ ఇయరే పెళ్ళయింది, అప్పుడే ఇలా అయిపోయారేమిటి అనిపిస్తున్నారు. మొగుడు అలాగే ఉంటాడు, పెళ్ళామ అలాగే ఉంటుంది. కానీ వాళ్ళు అలాగదే, వాళ్ళకి ఎప్పుడు పెళ్ళయిందో ఎవరికీ తెలియదు. చరిత్రలో మొదటి దంపతులు, కానీ మన ఎదురుగుండా దర్శనమిస్తే ఆ ఆది దంపతులను చూడగానే అప్పుడే పెళ్లి చేసుకుని మన కళ్ళ ముందుకు వచ్చిన వారిలో కనపడతారట, ఫ్రెష్ క్యాండిడేట్స్ అనమాట ఎప్పటికీ. అందుకని పురాణ దంపతులు అన్నారు. మిమ్ము పురాణ దంపతుల మేలు భజింతు కదమ్మ, మీ ఇద్దరు పురాణ దంపతులు, పాతవాళ్ళు కానీ కొత్తగా కనపడతారు. అటువంటి దంపతుల్ని భక్తితో స్తోత్రం చేస్తున్నాం. అమ్మా పార్వతీ నిన్ను నమ్ముకున్న వాళ్ళకి ఎప్పటికీ నాశనం ఉండదంటారు. మీ దంపతుల పాద పద్మములకు నమస్కరించి మిమ్మల్ని పూజిస్తే ఆ కళ్యాణం పవిత్ర కళ్యాణం అవుతుంది. పెళ్లి చేసుకున్నటువంటి వాళ్ళు మీలాగా కలిసి ఉంటారు, ఎప్పుడూ కష్టాలు పొందరు, ఎడబాటు లేకుండా ఉంటారు, ఆర్థికమైన సమస్యలు లేకుండా ఉంటారు అని పూర్వకాలంలో రుక్మిణీదేవి అమ్మవారిని పూజించింది. ఇప్పుడు మన జగన్మాత పద్మావతి కూడా ఆ రుక్మిణీ స్వరూపిణి లక్ష్మీదేవి. అందుకే పార్వతీదేవి కళ్యాణానికి వెళ్ళింది, కళ్యాణ మండపానికి దగ్గరలో పార్వతీ పరమేశ్వరుల ఆలయానికి వెళ్ళి పూజించింది. భక్తితో 108 నామాలతో అమ్మని పూజించింది. ఈ పూజకి ముందు అమ్మాయిని అలంకరించారు చెరికెత్తలు. అసలే పద్మావతి బంగారపు రంగులో ఉంటుంది. అటువంటి ఆవిడకి కాస్త గంధము మొదలైన ముఖానికి రాస్తే మిసమిసలాడిపోయిందట, ఇంకా గొప్ప బంగారంలో ఉందట, పుటం పెట్టిన బంగారంలో ఉందట, కల్తీ లేని శాల్తీ బంగారంలో ఉందన్నమాట. అంత అందంగా తయారైంది. ఇంత అందంగా ఉన్న ఈవిడికి బుగ్గన ఓ చిక్క ఓ చుక్క పెట్టారు, కాటిక చుక్క పెట్టారు. పూర్వం కళ్యాణం చుక్క దిష్టి చుక్కని పెట్టేవారు. కళ్యాణనామం పెట్టి ముఖానికి గంధం పూసి నల్లని బొట్టు బుగ్గ మీద ఎదుగు పెడతారంటే దీనివల్ల దిష్టి తగలకుండా ఉంటుంది. మరీ అంత అందంగా ఉంటే చూసిన వాళ్ళల్లా అమ్మాయి ఎంత అందంగా ఉందో ఎంత అందంగా ఉందో అని 4 సార్లు అన్నారంటే అమ్మాయికి ఏదైనా ప్రమాదం వస్తుందిట. ఈ దృష్టి దోషం తగులుతుందండి. అది నరుడి చూపుకి నల్లరాళ్ళు పగిలిపోతాయని సామెత ఉంది. కొంతమంది తెగ ఏడుస్తారు అన్నమాట, తాతగారు ఏం డ్రైవ్ చేసేస్తున్నారండి, తాతగారి కారు బాగుందన్నారంటే ఆయనకి దిష్టి తగులుతుంది. అందుకే రామ రామ రక్షమాం అనుకుంటారు ఆయన. రామనామం రక్ష గనక ఇక వేరే దిష్టి తీయక్కర్లేదు ఆయనకి. లేకపోతే ఇప్పుడు ఆయన చూడగానే ఈ మధ్యన ఒక ఆవిడ నవమన్మధుల్లో ఉంటాడండి, ఆయనకి పెళ్ళయిందని అడిగింది. ఏం చెప్తాం బాబు, ఆయనకి పెళ్ళి అవడమే కదా, ఆయన ఇంట్లో ముసలవాడు భార్య కూడా ఉంది, మళ్ళీ ఆయన జోలికి వెళ్ళకన్నారు. దిష్టి తగిలేస్తుంది కొంతమందికి, ప్రసారి పొగిడితే. ఈ దృష్టి దోషానికి భగవన్నామం, భగవంతుని తిలకం, రక్ష. అందుకని పెళ్లిలో పెళ్లి కూతురి బొగ్గ మీద ఒక్క చుక్క ఉంటే ఆ చుక్కను చూడగానే మన దృష్టి దాని మీద పడగానే ఆవిడికి తగిలే దిష్టి కొంత తగ్గిపోతుంది అన్నమాట. నేను చెప్పేది అందగా తిలకలండి. ఇప్పుడు నా ఒకటి వాడు పెళ్లి కొడుకు కూర్చున్నప్పుడు నన్ను చూస్తే ఆ రోజుల్లో ఏం దిష్టి కొట్టేసారో మీకేం తెలియదు, అది తెలిసిన వాడికి తెలుస్తుంది. కాబట్టి అప్పుడు తప్పనిసరిగా ఈ బ్యూటీ స్పాట్ ఉండాలి అక్కడ, లేకపోతే ప్రమాదం. అందుకని ఆవిడకు కూడా చుక్క పెట్టారు. అందంగా ఆత్రేయ గారు ఆ రోజుల్లో రాశారండి ఈ శ్లోకాలకి తాత్పర్యంగా అందమైన పాటగా రాయడం మహాకవులకి చెల్లుతుంది. చాలా మంచి కవి ఆత్రేయ. అసలు ఆ రోజుల్లో అందరూ అలాంటి కవులే దొరికారు మన అదృష్ట వశాత్తు. అవి సినిమాలు కావు, చలనచిత్రాలు మహాకావ్యాల్లో ఉండేవి కదా. ఇప్పుడు చూస్తే భయం వేస్తుంది. ఇప్పుడు సినిమా చూడడం కంటే చెంబు నీళ్ళలో దూకి చచ్చిపోవాలనిపిస్తుంది ఒక్కోసారి. చక్కని బుగ్గను చొక్కెందులకే, ఆ చక్కగా ఉందట బుగ్గ, చక్కని బుగ్గను చొక్కెందులకే చందమామలో నలుపున్నందులకే చిన్నదానికి ఆ సిగ్గెందులకే మనసులో నమరులున్నందులకే. ఎంత అందమైన పాట అండి. అసలే ఇప్పుడు చక్కని చుక్క, ఆ బుగ్గ మీద ఈ చుక్కెందుకు అంటే చందమామలో నలుపున్నందులకే. చందమామకు కూడా ఇంత మచ్చ ఉండాలి, ఆ మచ్చ ఉంటేనే చందమామకి దిష్టి తగలదు. చంద్రుడిలో మచ్చలేదా, అలాగే చంద్రబింబం లాంటి ముఖం ఉన్న ఈవిడికి కూడా ఈ మాత్రం చుక్క ఉండాలి. ఇంక ఈ చిన్నదానికి ఎందుకు సిగ్గు, ఆడవాళ్ళు ఎందుకు సిగ్గుపడేవారు? పూర్వం సిగ్గు అని ఒక పదార్థం ఉండేది లేండి, పెళ్ళిళ్ళలో సిగ్గుపడేవారు పురుష అనుకోండి. అది మేము చూసాం. ఇప్పుడు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పక్కన కూర్చొని ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు అన్నమాట. పైగా స్టేజ్ మీదే, ఏది పెళ్లి పందిట్లోను పెళ్లిపేట్ల మీద వాట్సాప్లు ఫోన్లు మాట్లాడకూడదు ఇద్దరు. ఆయన దారి అయింది, ఈవిడ దారి ఈవిడిది, ఇద్దరు పక్కన కూర్చుంటారా చెరువు ఫోన్. కలియుగ ప్రభావం ఇది. కానీ ఆ రోజుల్లో పెళ్లి కూతుళ్ళు ఇలా తల వంచుకుని ఉండేవారు, మధ్య మధ్యలో ఇలా ఇలా చూస్తూ ఉండేవారు అనమాట, మొగుడు ఎలా ఉన్నాడు అని. పెళ్లి చూపుల్లో చూసేవారు కదా సరిగ్గా పాపం. పెళ్ళయ్యాక మా ఆయన ఈయన అనుకునేది ఒక్కొక్క ఆవిడ. విచిత్రమైన కాలం అది. అందుకని ఈ అమ్మాయి ఎందుకు సిగ్గుపడుతోంది? చిన్నదానికి ఆ సిగ్గెందులకే మనస్సులోన మరులున్నందులకే. మనస్సులో ప్రేమ ఎక్కువైపోయిందట, భర్త మీద ప్రేమ ఎక్కువగా ఉంటే సిగ్గు ఉండేదిట. అందుకని మనసులో ప్రేమ ఎక్కై ఆవిడ సిగ్గుపడుతూ తల వంచుకుంది. ఇలా చిలికెత్తులు పక్కన పాటలు పడుతూ అమ్మాయిని కొంచెం ఏడిపించేవారు. ఈ ఏడిపింపులన్నీ అయ్యాక ఈవిడ వెళ్ళి పూజ చేస్తోంది. ఆ పూజ చేస్తున్నప్పుడు పద్మావతి పరమభక్తితో జగన్మాతని పార్వతీదేవిని పూజించింది. చల్లనైన తల్లివి శంకరు నీరాణివి, చల్లనైన తల్లివి శంకరు నీరాణివి, దీవనలే ఈయవమ్మ శ్రీదేవి జయదేవి. చల్లనైన తల్లివి పసిడి కళ్ళల బాల తన పరిణయ శుభవేళ, పసిడి కళ్ళల బాల తన పరిణయ శుభవేళ, నిన్ను పూజించే వేళ దీవనలే ఈయవమ్మ జయ గౌరీ శ్రీ గౌరీ మంగళ గౌరీ. ఆవిడ పసిడి కళ్ళల బాల అంటే ఏమిటి, 16 కళలు కలిగినటువంటి బాలికామణి.
ఆవిడ 16 వర్ణల సుందరి, షోడశ కళాస్వరూపిడి అయిన నిన్ను పూజిస్తోంది. ఈ తల్లి నిన్ను పూజిస్తూ ఉంటే నువ్వు ఆమెను దీవించు, ఆమె మాంగళ్యానికి ఏ లోటు లేకుండా చెయ్యి. నువ్వు మంగళగౌరివి, శ్రీగౌరివి, జయమాతవి, ఆవిడకి మంగళసూత్రాన్ని ప్రసాదించి తద్వారా దంపతులు ఎప్పుడూ విడిపోకుండా ఉండేలా చెయ్యి అని ఆమె ప్రార్థించింది. భక్తితో అమ్మని ప్రార్థిస్తూ ఉంటే అమ్మ శిరస్సు మీద పెట్టిన పాటలీ పుష్పం కింద పడిందిట. భగవంతుడి శిరస్సును ఒక పుష్పం పెట్టి మనం పూజిస్తున్నప్పుడు ఆ పువ్వు కింద పడిందంటే మనకి శుభం కలుగుతుంది అని శాస్త్రం. ఇది బృహస్పతి శుకన శాస్త్రంలో చెప్పాడు. అందుకే కొన్ని చోట్ల చూడండి మీరు, దేవుడి నెత్తి మీద పువ్వు పెట్టి కింద మనం పూజ చేస్తూ ఉంటే టక్కున పువ్వు రాలుతుంది, అది పరమశుభ సూచకం. ఇక మనకి తిరుగులేదని అర్థం అన్నమాట. అమ్మవారికి కూడా ఓ పువ్వు రాలింది, ఆ పువ్వునే అర్చకులు పట్టుకొచ్చి ప్రసాదంగా ఇచ్చారు, దానిని తురుముకున్నదాన్ని. ఇలా అమ్మవారి ప్రసాదం తీసుకుని మళ్ళీ మండపంలోకి తీసుకొచ్చారు. ఇద్దరికి మధ్యలో తెర కడతారు. ఈ తెర ఎప్పుడు ఎత్తుకు చూద్దామని ఒకరికొకరికి అనిపిస్తూ ఉంటుంది. శుభముహూర్తం అయ్యేదాకా ఈ తెర తీయరనమాట. మధ్యలో వీళ్ళు ఒకళ్ళు అడ్డం కొట్టేది దేవిగీళ్ళగా, ఇటు ఒకళ్ళు గుర్తుని అడ్డంగా తెర కట్టారు. దాని మీద చూపులు కలిసిన శుభవేళని వాళ్ళు రాస్తారు, కానీ పూర్వం అలా రాసేవారు కాదు. పద్మావతిని శ్రీనివాసుడి వైపు, శ్రీనివాసుడికి ఏమో పద్మావతి కనపడుతుంది అనమాట. అటు పద్మావతికి శ్రీనివాస అనే నామము కనపడాలి. అయితే తెరకు ఒకవేపు పద్మావతి నామం, ఒకవేపు శ్రీనివాస నామం రాసేవారు. ఆ నామం కూడా చక్కగా ఎలా రాసేవారు, ముత్యాలతో తీర్చిదిద్దేవారు. ఆ తెర మధ్యలో పెట్టేవారు. ఈ శ్రీనివాసుల వారు పద్మావతి పద్మావతి అని ఆ నామ జపం చేయాలన్నమాట. పద్మావతి చరణ చారణ చక్రవర్తి అన్నారు ఆయన. పద్మావతి పాదాల దగ్గర తిరిగేటటువంటి చక్రవర్తి టండోయ్, రాజామణి పాదాల దగ్గర కూర్చొని ఆవిడ పాదాలు ఒత్తుతూ ఉండేవాడు నిజమైన చక్రవర్తి అన్నారు. అందుకని ఈయన పద్మావతి నామస్మరణం చేస్తూ ఉంటే ఆవిడేమో శ్రీనివాస నామాన్ని చూసుకుంటోంది. ఆ తర్వాత శుభలగ్న సమయంలో తదేవ లగ్నం సుదినం తదేవ తారా బలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవ బలం తదేవ లక్ష్మీపతి తేంఘ్రి యుగం స్మరామి. అసలు ముహూర్తం అంటే ఏమిటి? మనం పెట్టుకున్న ముహూర్తాలు ఎంతో గొప్ప అవ్వచ్చు. ఆ ముహూర్తంలో ఒక నిమిషం అటు ఇటు మారిపోవచ్చు, ఒక్కోసారి ఏదైనా జరగచ్చు. కానీ ఈ శ్లోకం చదివితే ముహూర్తం సుముహూర్తం అవుతుంది. ఇంతకు ఇప్పుడు నేను చదివిన శ్లోకానికి అర్థం ఏమిటి? లక్ష్మీపతే ఓ లక్ష్మీ వల్లభ శ్రీనివాస శ్రీమన్నారాయణ తే అంఘ్రియుగం స్మరామి, నీ పాదాలను రెండింటినీ స్మరిస్తున్నాను. నీ రెండు పాద పద్మాలని నేను భక్తితో స్మరిస్తున్నాను, విష్ణు పాదాలని స్మరిస్తున్నాను. ఎందుకు స్మరిస్తున్నాను? నీ పాదాలను స్మరిస్తే ఆ స్మరించిన సమయం ఉందే, ఇప్పుడే నేను నారాయణ అన్నాను అనుకోండి, ఆ నారాయణ అన్న సమయం ఎటువంటిదట? తదేవ లగ్నం, అదే నిజమైన లగ్నం. సుదినం తదేవ, నీ నామస్మరణం చేసిన క్షణం మంచి దినం, పవిత్రమైన రోజు. తారాబలం, అదే తారాబలం. చంద్రబలం తదేవ, భగవన్ నామస్మరణం చేసిన సమయం కంటే గొప్ప తారాబలం చంద్రబలం. మంచి లగ్నం, మంచి తిథి, మంచి రోజు ఇంకెక్కడి నుంచి వస్తాయి? అదే విద్యాబలం, అదే దైవబలం. కాబట్టి మనం నిరంతరం శ్రీరామ జయరామ నారాయణ వాసుదేవ పరమేశ్వర శివ అంటూ భగవన్ నామం చెయ్యాలి. భగవన్ నామస్మరణం చేస్తే ముహూర్తం సుముహూర్తం అవుతుంది, పవిత్ర దినం అవుతుంది, పవిత్ర లగ్నం అవుతుంది, సకల కార్యాల్లో పవిత్రత్వం వస్తుంది.